కలగని నేను చెప్పి మీరందరూ కూడా నా నేను ఏదో ఎక్కువనని ఆధ్యాత్మికంగా మీకంటే ఎక్కువ స్థితిలో ఉన్నాను, నాకంటే మీరు తక్కువ స్థితిలో ఉన్నారని అనుకుంటే మీరు చెప్పడానికి పనికిరాను, మీరు కూర్చోడానికి కూడా పనికిరాను. ఉన్న దొరికితే వస్తువు సద్వస్తువు అది ఎవల్యూషన్ థియరీలో మన మానసిక స్థాయి కొంతమంది కొంచెం మానసిక స్థాయి మంచి స్థితిలో ఉండొచ్చు, కొంతమందికి కొంచెం వెనక స్థితిలో ఉండొచ్చు. అంతేకాని బొమ్మ దొరుకుతుంది పరమేశ్వరుడు హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో, బ్రహ్మస్వామి హృదయంలో ఏముందో అందులో ఏమి సందేహం. ముందు పరిగెత్తడం ముందు భౌతికంగా అంటారా మేము అందరూ పైకి వెళ్ళాం అని అనుకుంటారు, కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళకి కింద పడిపోవడం కాదు. ఇది నేను చెప్పటం లేదు, అయోధ్య కాండలో రాముడు తన తమ్ముడు భరతుడితో చెప్పినమాట. భౌతికమైనటువంటి స్థాయి లౌకికమైన స్థాయి అలా ఉంటుంది. జీవితంలో మన ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి పొందాము అదే నిజమైన ఆస్తి, అదే నిజమైన ఆస్తి. మన మనస్సు ఎంతవరకు వికసించింది అదే నిజమైన ఆస్తి. మన అందరం చేసేది ఒకటి తప్ప, మనం శరీర ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాం కానీ మన మానసిక ప్రవర్తన మానసిక ఆరోగ్యం అది మనం పట్టించుకోవాలి. ఎవరైతే మానసిక ప్రవర్తన మానసిక ఆరోగ్యాన్ని మానసిక స్థాయిని ఎవరైతే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారో వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో వస్తుంది. నా మనసులో ఏం జరుగుతుందో నేను పరిశీలించినప్పుడు నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో రావడానికి అవకాశం. మన అభివృద్ధిలోకి వచ్చాను పతనం అయిపోయినాను ముందు మనస్సు పడాలి. అంటే మీరందరూ నాకు ఎలా గురువు, మీరు ఆసక్తిగా వింటుంటే నేను చెప్పగలను, మీరు ఆసక్తిగా వింటారనుకోండి నేను ఎవరితో చెప్తుంటాను అంటే ఆ కోణంలో చూసినా ఎంతో ఆసక్తిగా మీరు వింటున్నారు కాబట్టి మీరందరూ నాకు గురువులే. ఇందులో ఏదో సభా గౌరవాన్ని బట్టి నేను చెప్పటం కాదు, నా మాట చూపుతున్నాను. ఒకటి శరీరం, రెండు మనస్సు, మూడు వాళ్ళు. ఈ మూడు ఏమి తేడా వచ్చినా ఆధ్యాత్మికంగా మనిషి అభివృద్ధి పొందారు. హృదయంలో ఏముందో మనస్సులోకి అదే రావాలి, మనస్సులో ఏముందో సరిగ్గా నోటితో అదే చేయాలి. నోటితో ఏది చెబుతున్నా చేతితో వచ్చింది. ఈ క్రమంలో ఏది తేడా వచ్చినా ఎక్కడ పొరపాటు వచ్చినా ఎక్కడ అపశృతి వచ్చినా వాడు ఆధ్యాత్మికంగా పతనమైపోతారు, అభివృద్ధిలోకి రావడానికి అవకాశం. అంటే ప్యూరిటీ ఆఫ్ థాట్, ప్యూరిటీ ఆఫ్ బాడీ, ప్యూరిటీ ఆఫ్ స్పీచ్, ప్యూరిటీ ఆఫ్ యాక్షన్, నాట్ ఓన్లీ మెడిటేషన్ బట్ యాక్షన్ ఆల్సో ఇది నెసెసరీ. కేవలం ధ్యానం ఒకటి సరిపోదు, పని కూడా చెయ్యాలి, సత్కర్మ కూడా చెయ్యాలి. మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాము, మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవ్వడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోవాలి. ఏ నామం అయినా సరే మీకు ఇష్టం వచ్చిన నామం రామనామం, కృష్ణనామం, శివనామం, ఏదో నామాన్ని శ్రద్ధగా నామం చేయండి. తులసీదాసుడు మార్చేయండి, ఒక గదికి ఇంకో గదికి మధ్యన గడప, ఆ గడప మీద కనుక దీపం పెట్టుకుంటే ఆ రెండు గదికి కూడా వెలిచి పడతాం. అదేవిధంగా మన హృదయానికి మన మనస్సుకి మన బాహ్యానికి ఈ నూరు నాలుగు గడప అన్నాడు తులసీదాసు. ఆ గడప మీద ఉన్న దీపం ఏ విధంగా అయితే రెండు గదులకి సమానమైన వెలుతురునిస్తుందో అదేవిధంగా నా నోటిలో ఎప్పుడు కూడా రామనామాన్ని స్మరించుకుంటూ ఉంటే నా నాలుగ మీద ఎప్పుడు రామనామం కాపురం ఉంటే ఈ రామనామం నా లోపలికి బయట నా పరిసరాలకు కూడా వెలుతురునిస్తున్నాడు తులసీదాస్. ఇది నా సొమ్ము కాదు, ఈ తులసీదాస్ సొమ్ము అది మీకు అందజేస్తుంది. సర్వసాధారణంగా మనకున్న సంతోషంలో వాటా పంచిపెట్టాలి కానీ మనకున్న దుఃఖంలో వాటా పంచిపెట్టడం మంచిది కాదు. మన భారతదేశంలో సైన్స్ని సేవిస్తుని గొప్పవాళ్ళని మనం చూసుకుంటే వాళ్ళకు కూడా దుఃఖాలు ఉన్నాయి. అయితే వాళ్ళ దుఃఖాన్ని కప్పెట్టుకున్నారు, వాళ్ళ దుఃఖాన్ని దాచుకున్నారు, వాళ్ళకున్న సంతోషాన్ని పంచిపెట్టారు మహాత్ముడు లక్ష్యం. అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళకున్న దుఃఖాన్ని సమాధానం పంచిపెట్టాడు, వాళ్ళకి ఏదైనా లాభం వచ్చింది సంతోషం వచ్చింది వాళ్ళు చేస్తారు. ఇది అప్పుడు లక్ష్యం. జ్ఞానం జ్ఞానం అంటే మనం పుస్తకాల్లో చదివిన జ్ఞానం, మనం పాఠశాలలో చదివిన జ్ఞానం అది జ్ఞానం కాదు, ఆత్మ దర్శనం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది జ్ఞానం. లోతైన సత్యాన్ని ఎవరైతే లోతుగా సత్యాన్ని తన అనుభవంలో తెచ్చుకున్నారో వాడే జ్ఞానం ఉంటాడు. ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకునే వరకు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది మనం ఎంత ప్రయత్నం. బృహాలంతో ఉపనిషత్తులు ఇక్కడ యాజ్ఞవేత్తని ఎవరు అడిగిన ప్రశ్న ఏంటంటే కానీ జ్ఞానికి మరణించిన తర్వాత జ్ఞానికి కూడా ప్రాణం కోవటం కదా, ఆ ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? సరే మన అంటే కొన్ని దేహంలో ప్రవేశిస్తుంది, లేదా ఇంకో లోకంలో ప్రవేశిస్తుంది. కానీ జ్ఞానం మాట అని అడిగారు యాజ్ఞవేత్తుడు. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఈ మాట రమణస్వామికి తన 16వ సంవత్సరంలో మృత్యు యొక్క అనుభవం, మృత్యు యొక్క అనుభవం ఎప్పుడైతే కలిగిందో కాళ్ళు కట్టెల మరి అయిపోయి ఈ పెరుగులు దిగుసుకుపోయి మొత్తం శరీరం అంతా కూడా కర్రలా అయిపోయింది, శవం కింద అయిపోయింది, మనసు నిలబడిపోయింది, శ్వాస ఆగిపోయింది, శ్వాస కూడా ఆగు చేయలేదు, శ్వాస నిలిచిపోయింది, శరీరం అంతా శవం కింద అయిపోయింది, శరీరం మరణించిపోయింది. ఈ శరీరాన్ని శ్మశానానికి నన్ను తీసుకెళ్తారు, కట్టెలు పెట్టి కాలుస్తారు, బూడిదైపోతుంది. అయితే నేనేం మరణించడం లేదు, ఎందు చేతను మరణించడం లేదు, శరీరం మరణించింది కదా, మరి నేనేం మరణించడం లేదు, ఇంకేది మీరు మరణించడం లేదు, మరి శరీరం మరణించింది కదా, నేను అలాగే ఉన్నాను, నా అస్తిత్వానికి ఏం లోటు లేదు, మరి ఎవరు మరణించారు, శరీరం మరణించింది. మరి శరీరం మరణిస్తే నేనెందుకు మరణించడం లేదు, శరీరం నేను కాదు కాబట్టి, నేను ఎవరిని, ఆత్మ, ఆత్మకు మరణం, శరీరం జన్మిస్తాను కాబట్టి మరణం, మరణం లేని వస్తువు, నిత్యంగా ఉండే వస్తువు, ఈ శరీరానికి దానికి అనుమాత్రం కూడా సంబంధం లేని వస్తువు, అనుమాత్రం కూడా సంబంధం. ఇక్కడ ఈ అనుభవంలో రమణస్వామి పొందిన లాభం ఏంటంటే మనస్సు అంతరముఖం, అంతరముఖ దృష్టి ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పుడు మోక్షం చేర్చుకోవచ్చు. నీకు ఎప్పుడైతే అంతరముఖ దృష్టి కలిగిందో, నీ మనస్సు లోపలికి ఎప్పుడైతే దిగిందో, ఆత్మ ఎప్పుడైతే తాకిందో, అది ఎప్పుడైతే అక్కడ స్థిరపడిందో, అప్పుడు జ్ఞానశాస్త్రం తిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, పండు అయిన తర్వాత రాలిపోతుంది. ఇందులో లోక గురించి ఏదైనా ఉందా, ఇది ప్రకృతి సహజం, దీనిలో లోక వృద్ధి ఏం లేదు, అందరూ ఏముంది అని అనుకుంటాం. అయితే మన శరీరం పిల్లవాడుగా మనం ఉన్నాం, పెద్దవాళ్ళు ఇంకా ముసలివాళ్ళు అయిపోవడానికి రెడీగా ఉన్నాం, తర్వాత శరీరం రాకపోతుంది. ఇందులో లోక వృద్ధి ఏముంది, మరి ఎందుకు మన శరీరం పడిపోతే మనకి ఏదో భయం వేసినట్టు ఎందుకు అనిపిస్తుంది. కొంతమంది మనుషులు ఎదుట మనుషులను చూసి అసహించుకుంటారు, అది చాలా పొరపాటు మన కర్మ. ఎదుట మనుషులను చూసి అసహించుకోవటం ఒకటి, సిగ్గు ఒకటి, భయం ఒకటి, ఈ మూడు మంచి కాదు. ఈ మూడు ఒకవేళ నీలో ఉంటే అవి విడిచిపెట్టేది. మీరు జ్ఞానులు కండి, జ్ఞానులు బంధువులవద్దు అని వశిష్ఠుల శ్రీరామకృష్ణుడు. సృష్టిలో ఏమి దోషం లేదు, దృష్టిలో దోషం. నువ్వు ఎప్పుడే మీ మనసు శాంతిగా ఉందనుకోండి, అనుకోని మాట్లాడచ్చు, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది లోకం, మన మనసులో ఎంత దుఃఖం ఉంటే లోకం ఎంత దుఃఖంగా ఉంది. ఇప్పుడు సృష్టిలో నా దోషం, దృష్టిలో నా దోషం నేను చెప్పానని మీరు నా మీ ఆనందంలో చూసుకోండి. ఇంకేత మీ మనస్సు శాంతిగా ఉంటే లోకం శాంతిగా ఉంటాయి, మీ మనసు దుఃఖంగా ఉంటే లోకం అంత దుఃఖంగా ఉండటానికి ఎన్నికేట కాదు, లోకం మనస్సు యొక్క కల్పితం. ఈ లోకం అంతా కూడా మన మనస్సు యొక్క కల్పితం కాబట్టి మన మనస్సులో ఏమంటే అదే కనిపిస్తుంది. ఇది ఒక లోకమే కాదు, దేవుని కూడా మనస్సు యొక్క కల్పితం. ఎవరో అన్నారు ఈ మధ్యనే, మీ హిందూ మతంలో ఇన్ని మార్గాలు ఏంటి, ఇన్ని దేవతలు. అప్పుడు నేను అన్నాను లోకంలో 300 కోట్ల మంది శరీరాలు, 300 కోట్ల దేశాలు ఉన్నాయి కదా, ఏ రెండు దేశాలైనా ఒక లేక ఉన్నాయి. ఈ శరీరాల్లో ఒక శరీరానికి ఇంకో శరీరానికి ఎంత భిన్నంగా ఉన్నాయో, అదే 300 కోట్లు 300 కోట్లు మాస్ అందుచేత జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, మతయోగం, ఇంకో యోగం, ఇంకో యోగం ఎన్నో చూపించాను. కొంతమందికి ఇష్టమైనది ఎలా ఉంటుందో అలాగే ఇష్టమైన మార్గం కూడా కొంతమంది మీరు బాగుపడుతున్నారు. మీరందరూ రామభక్తులకు పోవాలని మేము కోరుకోకూడదు, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో కావాలి, మీరు మనసు సిద్ధికి రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఏ రూపాన్ని ఆరాధిస్తున్నారో, ఏ నామాన్ని స్మరిస్తున్నారో అది ముఖ్యం కారణం, మీ అభివృద్ధి ముఖ్యం. రాముడు చెప్పారు ఆనందంలో విడిపోతారు, భార్య భర్తలు విడిపోతారు, తల్లి పిల్లలు విడిపోతారు. ఎప్పుడైతే సంయోగం వచ్చిందో వియోగం కూడా తప్ప జీవితం మన జీవితం విడిపోతారు. నదీ ప్రవాహంలో కానీ సముద్రంలో కానీ ఒక కర్ర ఎక్కడి నుంచో వస్తుంది, ఒక కర్ర ఎక్కడి నుంచో వస్తుంది, 1 గంట 2 గంటలు అయ్యి కొట్టుకెళ్తూ ఉంటారు, మళ్ళీ ఏ కరెక్ట్ వస్తుంది, ఆ కర్ర దాన్ని ఆ కర్ర విడిపోతుంది, ఈ కర్ర దాన్ని. ఈ జీవితం అంటే సమయం ఎప్పుడైతే వచ్చిందో వియోగం కూడా అప్పుడే తప్పదు. అదేవిధంగా ఒక ఇంట్లో ఉన్న మనుషులు కూడా అంటే ఏదో కొంతకాలం అంటారు, తర్వాత ముందుకు ఎవరు దాన్ని మీరు ఎవరు తప్పించలేదు జీవితం. అంటే మీరేమి దుఃఖపడతాను, దేని గురించి దుఃఖపడతాను, ఇది నేను చెప్పడం లేదు, శ్రీరామచంద్రమూర్తి. రాముడు మాటలు చాలా పుండిగ్గా ఉంటాయి, చాలా బ్యాలెన్స్గా మాట్లాడతాడు, చాలా మర్యాద గల పురుషోత్తం అని చెప్పాడు తెలుసుదాస్. ఆయన మాటలు ఎంత బాగుంటాయంటే వనవాసం కౌశల్య దగ్గర సెలవు తీసుకున్నాను, అమ్మ నేను వెళుతున్నాను వనవాసానికి, 8 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ మాట్లాడటంలో ఎంత నేర్పించాను, 9 కలిపితే ఎంత, 14 సంవత్సరాలు అని చెప్పొచ్చింది కదా, అమ్మ నేను వెళుతున్నాను ఇది అంత కాలం కాదు, 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు అదేంటి మాట వినసొంతగా చెబుతున్నాడు, అబద్ధం చెప్పలేదు, అంత చక్కగా మాట్లాడతారు. మన ఎదుగున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ముందు వాళ్ళని మాట్లాడిన తర్వాత నేను మాట్లాడవాలి, ఇంకేత ముందే మనం మాట్లాడితే మన అహంకారానికి మన పౌరుషానికి మన రాజరకాలకి కానీ బలం వస్తుంది. శ్రీరాముడు ఒక చక్రవర్తికి అల్లుడు, ఒక చక్రవర్తికి లక్ష్మీదేవి ఆయన అయోధ్యలో రోడ్డు మీద ఎక్కడ పని తెలుసంటే ముందు ఆయన కల్పించేవాడు. ఒక రహస్యం మీరు మనసులో పెట్టుకోవాలి. యాజ్ఞం ఇంట్లో ఏం చెప్పారంటే, నా అస్తిత్వం దేహానికి పరిమితం ఏమంట కాదు, నాకు కోరికలు ఉన్నంత కాదు, నేను మరణించిన తర్వాత నా ప్రాణం, నా జీవుడు ఇతర శరీరాల్లోకి ఇతర లోకాల్లోకి తప్పనిసరిగా ప్రయాణం. ఇది పరబ్రహ్మ కరం. కోరికలు విడిచిపెట్టినవాడు పరబ్రహ్మంలో కలుస్తాడని యాజ్ఞం ఇంట్లో చెప్పలేదు. వాసన సహితం, వాసన సహితంగా కోరికలు ఎవరైతే విడిచిపెట్టాడో వాడు బ్రహ్మగా ఐక్యం. కోరికలను నిగ్రహించుకున్నవాడు కానీ కోరికలు అణిచిపెట్టుకున్నవాడు కూడా పరబ్రహ్మలో కలుస్తాడని చెప్పలేదు. వాసన సహితంగా కోరికలు ఎవరైతే విడిచిపెడతారు వారు పరబ్రహ్మలో ఐక్యం. ఆ ప్రాణం ఎక్కడికి పోదు, ఆ ప్రాణం ఎక్కడికి ప్రయాణం చేయదు, ఆ జీవుడు ఎక్కడికి ప్రయాణం చేయదు. ఇతర లోకానికి వెళ్ళటానికి, ఇతర దేహంలోకి వెళ్ళటానికి అక్కడికి ఏమి లేదు. ఆ శరీరం ఉండగానే ఎప్పుడైతే వాసన సహితంగా కోరికలన్నీ మారిపోయాయి అప్పుడు ఆ ప్రాణం అర్థమైన లేదు. ఎప్పుడు దేహం ఉండగా ఆ స్థితి రమణత్వం 16 సంవత్సరంలో పొందడానికి చెప్పడం కోసం ఎందుకంటే ఎప్పుడైతే వాసన సహితంగా మన కోరికలను విడిచిపెట్టగలుగుతాం ఆ క్షణంలో, ఆ నిమిషంలో మనం కూడా స్వరూపాన్ని ఏదో 10 నిమిషాలు పూజ చేశాం, ఏదో 10 నిమిషాలు జపం చేశాం అంటే సరిపోదు. ప్రతి నిమిషం ప్రతి గంట నిఘా తీసుకుని చూసుకోవాలి. మనకి జీవలక్షణాలు పెరుగుతున్నాయి, జీవలక్షణాలు తగ్గుతున్నాయి చూసుకోవాలి. నేను అవసరం లేని మాటలు మాట్లాడితే నా జీవలక్షణాలు మనం ఆడంబర జీవితానికి అలవాటు పడతాము. మాటలో ఆడంబరం, వేషంలో ఆడంబరం, చేష్టలో ఆడంబరం, ప్రవర్తనలో ఆడంబరం. ఇలా ప్రతి జీవితం పొడుగున దైనందిన జీవితంలో ఎవడైతే ఆడంబర జీవితానికి అలవాటు పడిపోయాడు వాడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని నూనెలు మూసినప్పటికీ వాడికి జీవలక్షణాలు పెరుగుతూనే ఉంటాయి. ఈ మాట మీరు జాగ్రత్తగా నా మాట కాదనుకోండి. భగవంతుడు మీ క్రతువులను చూడు, మీ ఆడంబర జీవితాన్ని చూడు, దానివల్ల మీకు పుణ్యం వస్తే రావచ్చు, అది వేరే విషయం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం, సత్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, శాశ్వతమైన వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాం, సహజమైన వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాం, నిజమైన వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాం, సర్వస్తువు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పుణ్యం గురించి పాపం గురించి తగ్గిన మాట మన మనసును దాటలేదు. ఈ ద్వంద్వలను దాటి వెళ్ళకపోతే ఆత్మచింతనం చేయండి, ప్రయోజనం చేయండి. మీరు పూజలు చేసినా జపాలు చేసినా ప్రయోజనం లేదు, ఆడంబర జీవితానికి అలవాటు పడదు. అంటే ఆడంబర జీవితానికి మనం దూరంగా ఉంటే జ్ఞానానికి దగ్గర పడతాం, మోక్షానికి దగ్గర పడతాం. మీరు ఏ పని చేసినా ఈశ్వరుడు సంతోషం కోసం వచ్చింది. ఒక విషయం మీరు మర్చిపో, మీ మనస్సులో ఏం జరుగుతుంది, మీ హృదయంలో ఏముంది, ప్రతి క్షణం ఈశ్వరుడు చూస్తాడు. నేను మాట్లాడుతుంటే నాకు ఈ మాట ప్రేరణ, నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నేను గౌరవం కోసం మాట్లాడుతున్నాను లేదా ఆడంబరం కోసం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను అనేది కూడా ఈశ్వరుడు సాక్షిగా ఉంది చూస్తుంది. ఈశ్వరుడు నేనుగా ఉండడు, తానుగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. ఈశ్వరుడు నాలో ఎక్కువ ఉండడు, నీకు తక్కువ ఉండదు. అందరికీ ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు కాబట్టి మనకు కూడా సమాన దృష్టి వస్తేనే ఈశ్వరుడు ఆదుకుంది మనకు. కానీ మన బుద్ధిలో మాలిన్యం ఉంది, మన బుద్ధిలో దోషం ఉంది. ఇక్కడే ఉన్నప్పటికీ మన బుద్ధిలో దోషం ఉండటంలో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. నా శరీరం కంటే కూడా నాకు ఈశ్వరుడు నాకు దగ్గరగా ఉన్నాడు, కానీ ఇంకే నాకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఇంకే అనిపిస్తుంది నా బుద్ధిలో ఉన్న దోషం. ఎప్పుడు చూసినా సందేహాలు, ఎప్పుడు చూసినా అనుమానాలు. మనసు ఎప్పుడు స్థిరంగా ఉండటం లేదు, ఇలా మనసు సందేహాలతో అనుమానాలతో కాలిపోతుంది అన్నాడు బ్రహ్మస్వామి. సందేహాలు లేని వాణి నువ్వు, సందేహాలు లేని ఆ నీనే నా నీ మనసు. జీవునికి సందేహాలు ఉన్నాయి, ఆత్మకు సందేహాలు లేవు. నువ్వెవరు? ఆత్మ. ఆత్మకు సందేహాలు లేవు, సందేహాలు లేని ఆత్మ ఏంటి నీ మనసు? ఒక విషయం నేను మర్చిపోతాను. మనం నేను నేను అంటున్నామంటే ఆ నేను దేహానికి పరిమితమైన, ఆత్మకు పరిమితమైన దేహానికి పరిమితమైన లేను, మనసుకు పరిమితమైన లేను, అహంకారానికి పరిమితమైన లేను. మనం ఏంటి ఇప్పుడు మనం అందరం నేను నేను అంటున్నాం. నేనే కనుక నిజమైతే మనం నాన్నపోతున్నాం. ఇప్పుడు మనం అనుకునే నేనే కనుక నిజమైతే సహజంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? నువ్వు ఆత్మ, ఆత్మలో సందేహం లేదు. నువ్వు నేనంటున్నావు విషయం, నీ నేను ఆత్మ ఎందుకు లభించే ఆత్మ ఎందుకు పూజలు చేసిన, జపాలు చేసిన, జనాలు చేసిన నేను మనం నేను నేను అంటున్నట్లో నేను ఇస్తాం. మనం చేసే పూజ, మనం చేసే జపము, మనం మనస్సుతో చేసే ధ్యానము, మనం చేతితో చేసే దానం, ఇవన్నింటి యొక్క ప్రయోజనం ఈ నేను కనుక పోకపోతే ఈ దేహగతమైన నేను, ఈ అహంకారగతమైన నేను, ఈ మనోగతమైన నేను, ఈ నేను కనుక పోకపోతే అంతవరకు మనం ఈ శవాలను చేసి ఈ నేను కనుక పోకపోతే ఇప్పుడు ఏ నేనైతే మనం విడిచిపెట్టాలి? ఆ నేను కనుక భస్మం కాకపోతే, ఆ నేను కనుక కాలు గూడిద అవ్వకపోతే, ఆ నేను కనుక మట్టి అవ్వకపోతే మనం ఎన్ని దేహాలు ముగ్గారు, ఎన్ని శవాలు ముగ్గారు, ఎన్ని లోకాలు తిరగాలి, ఎంత దుఃఖం అనిపించింది సార్? మీరు పూజ చేస్తే దుఃఖం పోతుంది, జపం చేస్తే దుఃఖం పోతుంది, నూనె వేస్తే దుఃఖం పోతుంది, కఠిన చేస్తే దుఃఖం పోతుంది, అశుభ యాగాలు చేస్తే దుఃఖం పోతుంది. ఎక్కడ దుఃఖం శక్తులు ఏం చెప్పాలి? పరిశక్తిలో మనకి ఎవరైతే ఆత్మను దర్శిస్తున్నారు, ఎవరైతే ఆత్మలాభం పొందాడో వాళ్ళు దుఃఖ సంబంధించారు. ఈ సంవత్సరం సంవత్సరంలో అవతరించాడని గంట శాస్త్రి గారు చెప్తున్నారు. ఒక మాట కేవలం కాషాయ బుద్ధి పట్టుకుంటే మన సన్యాసం అన్నమాట. అది కాదు, న్యాసం అంటే విడిచిపెట్టడం, న్యాసం అంటే పెంచడం, సన్యాసం బాగా ఉంచడం, బాగా విడిచిపెట్టడం, తనకు ఉన్న లోపలం చేయడం. ఎవరైతే విడిచిపెట్టించాడు మీరు తెల్ల గుడ్డలు కట్టుకున్నారా, ఎర్ర గుడ్డలు కట్టుకున్నారా, పసుపు గుడ్డలు కట్టుకున్నారా? గుడ్డలతో సార్, గుడ్డలతో మన పనులు సన్యాస న్యాసం అంటే ఉంచుతున్నారు. ఎక్కడ లోపల గోడుతులు గుర్తులు బయట బయట ఉంచుతున్నారు. ఎలా ఉంచుతారు? సగం అక్కడ ఉంచి సగం లోపల పెట్టుకోకు. సన్యాస ఏం శ్వాసం ఉంచి పెట్టకు. నిశ్వేషం ఈ నేను, ఈ ముఖ్యమైన నేను, అబద్ధమైన నేను శ్వాసంతో కాదు, నిశ్శేషం. ఎంత స్వల్పమైన వాంఛ, అల్పమైన వాంఛ, నిశ్చిమట్ట వాంఛ ఉదయం ఉన్న ప్రతి అది జన్మగతి. ఇది సైన్స్, సైన్స్ ఆఫ్ సైన్స్. నిరంతరం ఎవడైతే తన మనసును ఆత్మీయంగా ఉంచుతున్నాడు, మనసులో ఉన్న బాధ్యమట్ల కాలంలో మీరు ఏ కారణాల వల్ల దుఃఖం వస్తాడో ఆ కారణాలన్నీ రాదు. ఎవరికి నిరంతరం తన స్వరూపాన్ని కారణం, ప్రపంచంలో ఎన్ని సముద్రాలు అయితే ఉన్నాయో ఆ సముద్రాల్లో ఎంత నీరుందని మనం లెక్క కట్టవచ్చు. కానీ జ్ఞాని పొందే సుఖం, జ్ఞాని పొందే ఆనందం, జ్ఞాని పొందే శాంతి మనం అవలేమన్నా చేయాలి. జ్ఞాని ఉన్నది పరమేశ్వర అయితే మనకు రెండు ఏంటి లోపల కోరుకున్నంత కాలం నీ నేనే వేద ఉండిపోయి ఎంతకాలంటే లోపల జ్ఞానం ఉంది, ఎంతకాలంటే లోపల అలించింది, ఎంతకాలంటే లోపల కల్మషం, ఎంతకాలంటే లోపల దుర్బుద్ధి ఉంది, అంతకాలం నాకు బయట భగవాన్ తెల్లంగు రోజు ఇదేమిటి? ఆ కుక్క ఎప్పుడు మీ ఒళ్ళు పడుకుంటున్నాడు భగవాన్ చెల్లి? ఆ కుక్క ఎప్పుడు మీరు మీ తలుపు సమాధిలో ఉంటుంది? ఒక గొప్ప ఆత్మ ఈ కుక్క రూపంలో వచ్చింది. ఆ సంగతి తెలియక కుక్క నా ఒళ్ళో పడుకుంటుంది అని అడుగుతున్నాను. మీ ఒళ్ళో ఉన్న కుక్క నిర్వికల్ప సమాధిలో ఉందని మీరు చెబుతున్నారు. ఇలా నిర్వికల్ప సమాధి నాకు లేదు అని రమణ అడుగుతున్నాడు. ఎవరు మీరు? రమణ స్వామి అడుగుతున్నాడు. భగవాన్ అంటున్నారు అదేం లాభం? సహజ సమాధి, సహజ నిర్వికల్ప సమాధి అవసరం. ప్రపంచం ఉండి కూడా ప్రపంచానికి చెందకుండా ఉండాలి, లోకంలో ఉండి కూడా లోకానికి చెందకుండా ఉండాలి, అన్ని చూస్తూ కూడా ఏది చూడకుండా ఉండాలి, అన్ని వింటూ కూడా ఏది వినకుండా ఉండాలి, అన్ని చేస్తూ కూడా ఏది చేయకుండా ఉండాలి. అది నేర్చుకోను, న్యాచురల్ చెట్టు నేర్చుకో. అంటే ఇప్పుడు నిజంగా నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోని మాట్లాడచ్చు అనుకోండి, కానీ నా మనసు సమాధిలో ఉండాలి. అది లేకపోతే నా పూజ చేసే మనసు సమాధిలో ఉండాలి. జ్ఞాని రాసినా సమాధిస్తుంది, జ్ఞాని మాట్లాడినా సమాధిస్తుంది. ఏ రామో కృష్ణ దైవనామాలు అనవచ్చు, అది కూడా సమాధి. మనలాగా వాళ్ళు అనుకుంటున్నారు దైవనామాలు మీరు ఎవరు అనుకో, అది కూడా సమాధి. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ జీవితంలో జరుగుతున్న వరకు జ్ఞాపకం రాదు. జ్ఞానేశ్వరం వచ్చి జరిగిన వరకు జ్ఞాపకం వచ్చేస్తున్నటువంటి జీవలక్షణాలు ఎక్కడ మీ మనసులో గోడ పెట్టుకోండి. జరిగిపోయిన గోడలనే కాదనుకోండి, అన్ని మర్చిపోండి. ఇంకేంటి జరిగిపోయిన గోడలన్నీ మీకు తలంపుకి వస్తుంటే మీరు జీవలక్షణాలు తెలియదు, ప్రకృతి గుణాలు తెలియదు. ఎన్నిటికి చెప్పండి, మీరు మర్చిపోండి. ఒకవేళ ఎవరైనా మీకు అపచారం చేస్తే వారి క్షణించి ఆశ్చర్యం నుంచి ఉండేది అంతా సమాప్తమైపోతున్నాడు స్వామి. స్వామి చేసి వివరించండి, మీకెవరైనా అపచారం చేస్తే, మీకెవరైనా అపకారం చేస్తే వారిని క్షమించి ఆశ్చర్యించి విడిచిపెట్టారు. వాళ్ళు భగవంతుని భరిస్తారంటే మీరు భరిస్తారని మాట్లాడారు. ఎవరొకరు లోపల దుష్టుడు ఉన్నాడు అనుకోండి, ఆ దుష్టుడు అనుకుంటే భగవంతుడికి తెలుసు, వాడిని భగవంతుడు భరిస్తున్నాడు. మనం అంటే గతించిన గొడవలన్నీ మీకు జ్ఞాపకం వస్తాను. మీరు యోగం అనుకుంటారు, యోగ స్థితి కాదు. గతించిన గొడవలు వస్తే మీ మనసును ఆత్మీయంగా నిలబెట్టలేదు. గతించిన గొడవలు మీ మనస్సును వెక్కిరిస్తామంటే మీరు మనసును ఆత్మీయంగా నిలబెట్టలేదు. మనం చేయవలసింది లోక చింతన కాదు, ఈశ్వర చింతన. మనం చేయవలసింది లోక చింతన కాదు, ఆత్మచింతన. ఆత్మ చింతన చేయగలిగే ఆత్మ ఉంటాడు, బ్రహ్మ చింత చేయగలిగే బ్రహ్మే ఉంటాడు. ఏది చింతిస్తాడు, ఏ పని చేయమండి, ఏమి మన కేంద్రం మన దేహం ఇస్తాడు. కానీ అంతే కదా మన అనుభవం, ఎందుకంటే కదా దేహమే మన కేంద్రం, దేహమే ప్రధానం. ఏది ప్రధానం? పరమేశ్వరుడు ప్రధానం కాదు, ఈ దేహమే ప్రధానం. ఈ దేహమే ప్రధానంగా పెట్టుకుని నిరంతరం దీన్ని ఎప్పుడిస్తూ మన పరమేశ్వరం ఎప్పుడైతే ఈ స్థూలమైన ఆధారంగా పెట్టుకుని ఆలోచిస్తూ పనిచేస్తూ మాట్లాడుతూ మన దైవం జీవితం ఎలా ఇది ఎప్పుడైతే జరుగుతున్నాం, తగుతున్న పక్కన పెట్టిన దూరంలో లోపల సూక్ష్మ దేహం కారణం చేయడం బయట ఎప్పుడైతే దేహానికి కాదని ఈ దేహ బుద్ధి నాకు పోదు, కేవలం ఆత్మబుద్ధితో నేను ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించానో దానికి సప్లై అవ్వచ్చు. దేనికి లోపల మనస్సుకి అజ్ఞానానికి సప్లై అవ్వబడుతుంది. సప్లై అయిపోయి కృషించిపోయారు నాకు ఈ దేహ బుద్ధి పోకుండా లోపల అజ్ఞానాన్ని ఆపరేషన్ చేసి తీసుకోవాలి. అది ఆపరేషన్ చేస్తారు, చిత్తశోధన చేస్తారు. ఏం చేయమంటున్నాడు? శోధన చేయమంటున్నాడు. దేన్ని శోధన చేయమంటున్నాడు? మన చిత్తాన్ని శోధన చేయమంటున్నాడు. చిత్తాన్ని శోధన చిత్తాన్ని శోధించుద్ధి కలుగుతుంది. శోధన చేయటం ఏం కలుగుతుందండి? శుద్ధి కలుగుతుంది. శోధిస్తే ఏమొస్తుంది? శుద్ధి వస్తుంది. శోధన వల్ల శుద్ధి వస్తుంది, శుద్ధి వల్ల ముక్తి వస్తుంది. మృతి కలుగుతాం అది అంటే ఏమిటి? ఇప్పుడు మీరు నూతిలో బాధ్య తెలపండి, అది బాధ్య కనపడదు. మరి థాడు లాగని పైకి ఏమండి అది మీ బాధ్య పైకి అంటే ఏంటి? మృతి కలుపుతాం కూడా ఆ సమాధిలో ఉండేందుకు అది శాంతిగా ఉంటుంది. ఆ సమాధిలో అది బయటకు వచ్చాక మనకి ఎవరైకడో పూలైకడో మామూలుగా ఆ సమాధిలో ఉండేందుకు బహుశాంతిగా ప్రశాంతిగా ఉంటుంది. ఆ సమాధిలో వాడు బయటకు వచ్చేసరికి మామూలు ప్రకృతిలో పడిపోతారు. ఇంకా లోపల అజ్ఞానం తీసిన కాదు. మిరుగు కలప సమాధిలో మనసు అడిగి ఉంటుంది, మనసు రూట్ అవుతుంది, రూట్ అవుతుంది. అది అడిగి ఉంటుంది సాయంత్ర సమాధిలో రూట్ అవుతాయి అంటే వేరు తింది. సాయంత్ర సమాధిలో ఎటువంటి అంటే గోదావరిలోకి వెళ్ళి సముద్రం కలిసిపోయింది. అంటే మీకు మిరుగు కలప సమాధి వద్దు, సాయంత్ర సమాధి నేర్చుకో సమాస్వామి నీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన ఎవరైనా నీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అదేమి దేహ కాదు. ఒకటి మీరు ఆత్మస్వామి, మీరు ఇంటికాడ ఆశ్రమం మూడు గ్రామాలు ఉన్నా పొంది చేస్తారు. లోపల మీరు పురుష ప్రయత్నం చేస్తుంటే, లోపల మీరు సాధన చేస్తుంటే, ఆ మనస్సులో కనుక ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అవుతుంది. మీరు ఇక్కడి నుంచి ఋషికేశి ఉన్నప్పటికీ కాశీ వెళ్ళినప్పటికీ లోక ప్రయత్నం లేకపోతే వాసన రాలవు రాలవు. అంటే మీ దేహం ఎక్కడ ఉందనే ప్రధానం కాదు, మీ మనస్సు ఎక్కడ, మీ దేహం ఎక్కడ కూర్చున్నారనే ప్రధానం కాదు, మీరు ఏమి తింటున్నారన్న ప్రధానం కాదు, ఏమి కట్టుకుంటున్నారన్న ప్రధానం కాదు, మీరు ఏమి ఆలోచిస్తున్నారన్న ప్రధానం. తపస్సు అంటే ఆలోచన. వాళ్ళు నేను చెప్పను, వాళ్ళు తపస్సు అంటే ఏమి ఆలోచిస్తావు ఆత్మ గురించి ఆలోచి. మీ మనసులో ఆత్మను స్మరిస్తుంటే ఆత్మకు ప్రసాదం పెట్టాలి. ఆత్మ నేను ఆలోచించి తన గుడిలోకి ఆత్మ నేను తీసుకుంటాను, మిమ్మల్ని తీసుకుని ఎప్పుడే కాదు ఆత్మానుగ్రహం కలిగిన క్షణాలు, ఆ ఈశ్వర ప్రసన్నత కలిగిన క్షణాలు జ్ఞానం అప్పుడు నేను ఆత్మించుకున్నాను. మీకు ఎవరికైనా దుఃఖం వస్తాను శరీరం దుఃఖపడుతుంది, మనకు దుఃఖం వస్తే దుఃఖం ఎవరికి శరీరం దుఃఖపడుతుంది, ఎవరికి దుఃఖం అహంకారానికి దుఃఖం. మీకు ఏదైనా సంతోషం వచ్చినట్టు ఎవరికీ సంతోషం అవ్వండి. మీరు మంచి పుణ్యం కోసం చేయకండి, మంచి మంచి కోసం చేయండి. ఈశ్వరు మీరు మంచి చెయ్యండి, నేను ఉద్దంతం లేదు మంచి చెయ్యండి. మంచి పుణ్యం కోసం చేయకండి, మంచి ఫలితం కోసం చేయకండి, మంచి మంచి కోసం చేయండి. ఈశ్వరుడి జ్ఞానం మనకు ఎవరు జ్ఞానం ఇచ్చేవారు? ఈశ్వరుడు ఆయనకు ఒక్కడికి సంతోషం కలిగి మంచి జ్ఞానం ఎందుకు చేసి మనకు జ్ఞానాన్ని ఇస్తాడు? ఏది మనకు మంచిది అని మీరు ఇంటికి సరి ఏకాంతంగా కూర్చున్నారు. మీరు ఏం చేస్తారు? మనకి ఎక్కడ లెక్కలు వేసుకుంటున్నారు, మీరు ఇంటికాడ కూర్చున్నారు లెక్కలు వేసుకుంటుంటారు. ఎందుకు చేస్తారు? మీకు అకౌంట్ మీరు మనసులో ఈ అకౌంట్ వేసుకోండి, మీ అకౌంట్ మీరు రాసుకోండి వేసుకోండి. కానీ మనం ఇంకో అకౌంట్ తయారు చేసుకోవాలి, అది ఈ అకౌంట్ తర్వాత ఆ అకౌంట్ కూడా వేసుకోండి. ఆ అకౌంట్ ఏంటంటే మీరు కేవలం రామాయణం చదివేశాం భారతం చదివేశాం అక్కడ అయితే చదవండి మంచిది. మీరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు మీ మనసులో ఏమి మనలో ఏ బలహీనత ఉన్నాయి, ఏమి స్ట్రెంత్ ఉంది, ఏం వీక్నెస్, ఏ బలహీనత వల్ల ఏ లోపం వల్ల మన మనసు బహిర్ముఖం, మన మనసులో ఏమి లోపం లేదనుకోండి, నాకేమి వీక్నెస్ లేదనుకోండి, మనసు బహిర్ముఖం. నా కళలో ఏమి దోషం లేదనుకోండి, కళ్ళు ఎందుకు మండుతాయి? కళలో దోషం ఉంది కాబట్టి కళ్ళు మండుతాయి. తలకాయలో దోషం ఉంది కాబట్టి తలకాయ పూట వస్తాను. కడుపు నొప్పి వస్తుందంటే కడుపులో ఏదో దోషం ఉందన్నమాట. అదేవిధంగా నా మనస్సు బహిర్ముఖం అవుతాంటే ఏ కోరిక వల్ల, ఏ కారణం వల్ల, ఏ యోచన వల్ల, ఏ తలంపు వల్ల నా మనస్సు బహిర్ముఖం అవుతాను. తర్వాత ధ్యానాలు చేతులు కానీ కంగారు పడకం చేతులు కానీ మీరు పూజలు జపాలు చేసుకుంది కానీ కొబ్బరికాయలు అయితే తొలిది కానీ కంగారు పడకం. మీరు మీ విషయం నాకు మీరు నాకు చేసే ఉపకారం ఏమిటంటే విషయం సాధ్యమైన వరకు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది మీరు నాకు చేసే ఉపకారం. ఇది మాత్రం ఉపకారం మీరు నాకు చేయలేరు. మేము కొబ్బరికాయలు పట్టమంటుంది చిన్న ఉపకారం మీరు చేయవచ్చు. ఆ ఉపకారం ఏంటంటే నన్ను మాత్రం కొంచెం చేయవేసుకుని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ దండాలు దండలు నాకు కొంచెం అర్థం చేసుకోవడానికి నా మనసు బహిర్ముఖం ఎందుకు అవుతానికి, బహిర్ముఖం అవుతానికి ఏ లోపం ఉంటామో బహిర్ముఖం.
ఆ లోపాన్ని మీరు అర్థం చేసుకుని ఆ లోపాన్ని ఎప్పుడైతే మీరు దీన్ని చేసుకున్నారు అదే మీ చివరి జన్మ ఆ చివరి జన్మలు ఇస్తున్నారు చేయండి మీరు జపాలు చేయండి ధ్యానాలు చేయండి కొబ్బరికాయలు అయిపోతుంది అది ఏ కారణం వల్ల నయం బహిర్ముఖం ఈ లోపాలను తొలగించుకోవడానికి ఏ ప్రక్రియ మీలో ఉన్న లోపాలు ఎవరికి ఏ లోపం ఉన్నప్పటికీ ఒక కామన్ మందు చూపుతున్నాను ఒక మార్గం చూపుతున్నాను సత్పురుష సహవాసం సత్పురుషులతో మీరు ఎక్కువగా సహవాసం చేస్తే మీ లోపాలు కాకపోతే అది సత్పురుష సహవాసం ఒకసారి భగవాన్ అన్నారు ఈ అరుణాచలం ఒక రాళ్ళ గొప్ప అనుకో దీని గుహల్లో చాలా గొప్ప సాధువులు యోగులు నివసిస్తూ ఉంటారు మీరు అవకాశం ఉన్నారు ఎవరైనా అరుణాచలం చూసుకోండి ఇంతకుముందు చూసిన వారు సరే సరే ఇంతకుముందు చూడని వారు ఎవరైనా ఉంటారు సార్ అవకాశం ఉంటే అరుణాచలం వెళ్ళి చూడండి నిజమైన అరుణాచలం మన ఆత్మ నిజమైన అరుణాచలం మన ఆత్మ ఎవరు లాయర్ గారు భగవాన్ అడిగాడు ఆ కొండ దేవుడు అంటున్నారు ఆ కొండ దేవుడు భగవాన్ దానికి సమాధానం చెప్పలేదు మళ్ళీ ఎదురు ప్రశ్న చేశారు ఈ దేహం నువ్వు నువ్వు అంటున్నావు ఈ దేహం నువ్వు ఈ దేహాన్ని నేను అనుకోవడం ఎంత నిజం ఆ కొండ చివరి అనుకోవడం కూడా అంతేనా నీ దేహంతో కలుస్తున్నావు ఆ దేవుడు ఆ కొండతో కలుస్తున్నాడు ఇది ఎంత అబద్ధం అది ఎంత అబద్ధం ఇది నువ్వు నిజం అనుకుంటే అది నిజం ఇది మీరు బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్ విడిచిపెట్టడం లేదు లోకానికి విరుద్ధంగా చెప్పడం లేదు నువ్వు ఏమనుకుంటు నీ దేహాన్ని నేను అనుకుంటున్నావు లేదా ఈ శవాన్ని నువ్వు అనుకున్నప్పుడు ఈ శవంతో నువ్వు తాదాత్మ్యం పొందినప్పుడు శివుడు ఆ కొండతోడు తాదాత్మ్యం పొందితే నేరమని నువ్వు ఇలా అనుకుంటున్నావు కాబట్టి ఆయన అలా అనుకుంటున్నాడు కానీ తత్వంలోకి వచ్చినప్పటికీ ఇది ఎంత అబద్ధం అది ఎంత అబద్ధం ఈ దేహాన్ని నేను నువ్వు ఎలా అనుకుంటున్నావు ఆ కొండని నేను అనుకుని ఇది అనుకుంటున్నావు అరుణాచలం తర రాళ్ళ గొప్ప అనుకోకు దీని గుహల్లో చాలా గొప్ప సాధువులు యోగులు నివసిస్తూ ఉంటారు యోగి యోగి అంటే మీరు ఏమనుకోకండి మనసులో ద్వంద్వాలు నుంచి ఎవరికైతే రాగ ద్వేషాలు ఉన్నాయో వాడు రోజుకి 13 గంటలు ధ్యానం చేసిన వాడు యోగి మీకున్న ఆస్తులన్నీ సర్వస్వం అన్వేసి యజ్ఞాలు క్రతువులు చేసినా మీరు యోగిని కాలేరు అర్జున మీ యోగిని ఇవన్నీ కాదు మీరు చూపుతున్న పైన యోగిని భగవంతుడు చెబుతున్నాడు ఎవరి మీ యోగిని ఈశ్వర సంకల్పాన్ని అర్జునుడు యుద్ధం చేయడం చేసేవాడు భీష్ముడు తన తాతగారు ద్రోణుడు తన గురువు అక్కడ యుద్ధం చేయవలసి వచ్చే వ్యక్తులు తప్పుకున్నాడు అని యుద్ధం చేయలేదు కాదు ఆ పూజ్య భావం వల్ల అసలు నిజంగా మన హృదయంలో గౌరవ భావం ఉంటుంది రాయి రాయిగా కనపడదు రాయి దేవుడిగా రాయి రాయిగా కనపడదు రాయి దేవుడిగానే కనిపిస్తుంది ఇక్కడ పూజ్య భావం మనకు పూజ్య బుద్ధి పూజ్య మనస్సు పూజ్య స్వరూపం ఆ పూజ్య భావం మన రక్తంలో ఉంది రాయి రాయినే దేవుడిగా చూడటానికి అలవాటుపడ్డ నేను మిమ్మల్ని దేవుడిగా చూడాలి ద్రోణి యుద్ధం చేసినప్పుడు ఒక అశరీరు శరీరం లేదు వాక్యం పడతాం అది ఈశ్వర విలాసం చదువు మీరు గారు చేసేది అధర్మ యుద్ధం ఎందుకు స్కూల్ చేస్తున్నారు కానీ ఎలాంటి బాంబు వచ్చి మీద పడినట్టు పడినటువంటి అర్జును బాణాల కంటే ఈ మాటలు అంటుకుంటున్నారు సార్ ఈయన గొప్ప యుద్ధం చేస్తున్నాడు మామూలు యుద్ధంగా ఉళ్ళని తెలుసుకుంటున్నాడు చేసి అవరం పక్షం అంటే ఈ మాట అది తన చేసేది ఏమిటో ఎత్తి చూపించాడు హృదయ వాణి ద్రోణాచార్యుడు చేసేది ఏమిటో తన ఎత్తి చూపించాడు ఈశ్వర సహనంగా కనపడదు ఈశ్వర సహనం వస్తుంది మన కళ్ళ కనపడదు ఈశ్వరుడు గారు అక్కర్లేదు ఇక్కడ మంచివాడు కూడా మనం చూస్తే వాళ్ళు మనకు సహాయం చేస్తాం వాళ్ళు చేస్తున్నట్టుగా కనపడేవాళ్ళు సత్పురుషులు మీరు ఈశ్వరుడు దగ్గర వెళ్ళడానికి కాస్త మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తుంటారు చేస్తున్నట్టుగా మనకు కూడా తెలియదు ఈ మధ్య నేను కూడా ఎవరు ప్రశ్న అడిగారు కానీ కృష్ణుడు యుద్ధాలు చేసేది చాలా గొడవలు చేసేది వాడు జ్ఞానాలు అవుతాడు బాహ్యానికి అలా అనిపిస్తున్నారు ఏ వ్యాధ రాష్ట్రుడు అయితే కృష్ణుడు యుద్ధాలు చేసాడు రాజుకుని అడిగారు రాశాడు ఆ వ్యాధ వ్యాసుడే సాక్షాత్తు భగవంతుడు ఈశ్వరుడు జ్ఞానం అని ఈ మాటలు ఎందుకు యుద్ధాలు చేశాడని రాసినవాడే కదా ఈ జ్ఞానం చెప్పినవాడు అంటే బాహ్యంగా మనం కలవటం కష్టం మనం ఎవరిని కొలిచా మన మనస్సుడు కొలుస్తున్నాం మన మనస్సు ఈ మనస్సు అనే తరణం చింపే ఈ మనస్సుతో చూస్తేనే మనకి ఇంత లోపం ఇంత భిన్నంగా కనిపిస్తుంది భేద బుద్ధి కనిపిస్తుంది భేదంగా కనిపిస్తుంది మనస్సును ఆర్పేయండి ఆత్మదేపం కూర్చుకోవడం ఉన్నది నేను నా మనస్సుతో చూస్తే లోకం అంత భిన్నంగా కనిపిస్తుంది నన్ను నేను చూసుకుని లోకాన్ని చూస్తే లోకం అంత నేనే కనిపిస్తుంది రంగని అంటున్నాడు కాకులు కుక్కలు కోతులు ఉడతలు గొర్రెలు అన్ని నోరు లేని జంతువులు వచ్చి భగవాన్ గొప్పతనని గుర్తించి దర్శనం చేసుకుని వెళుతున్నారు కానీ తమ తెలివిని ఉపయోగించే మానవుడు ఒక్కడే గుర్తించలేకుండా ఉన్నాడు భగవాన్ ఎవరు అనుకున్నారు మనుషులకి తెలివితేటలు ఉన్నాయి కాకులకు లేవు కోతులకు లేవు కుక్కలకు లేవు తెలివి లేని కుక్కలు ఈ తెలివి లేని కోతులు ఆ తెలివి లేని కాకులు వచ్చి నేను దర్శనం చేసుకునే వైభవాన్ని చూసి సంతోషించి వెళుతున్నాయి తెలివిన మనుషులు నీకు దూరంగా ఉంటున్నాడు మీరు అవును నిత్యాన్ని గుర్తించలేకపోతున్నారు ఇతర మనుషులు ఎంత అవును నిత్యం ఉన్న మనలో అసలు ఇంటే గుర్తించలేదు వర్జున నీకు గీత శాస్త్రాన్ని చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నావు తెలుసా? నువ్వు అనసూయుడు, అసూయనే గుణం నీలో లేడు, అందుకే నీకు చెబుతున్నాను. అడవుభాగం దురవస్థ లేదు. నీకు చిన్న రహస్యం చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా చూపెట్టుకున్నాను అలర చెప్పు. కానీ మీరు మీకు ఎవరి దగ్గర డబ్బు ఉందని కొన్ని కరపత్రాలు పంచి పెడతారో, మాకు ఇంత దగ్గర డబ్బు ఉందని మీరు జాగ్రత్తగా ఎవరికి తెలియనివారు. ఈ మాట కూడా మీరు అర్థం కొంచెం గీత కానీ రామాయణం కానీ మీరు చదివితే అర్థం, మీకు దాని మీద గౌరవ భావం, మీకు గౌరవ భావం లేదని కూడా పుస్తకం అది. మీరు కోటిసార్లు చదివితే మీకు అర్థం అవ్వదు, కోటిసార్లు చదివితే అర్థం. మీ జనం పొడిగిన రాసిన అర్థం, మీ జనం పొడిగిన పారాయణం చేసిన అర్థం. ముందు మీకు గౌరవం, మీరు చదివే రామాయణం మీద, మీరు చదివే భాగవతం మీద, మీరు చదివే భారతాల మీద ముందు మీ హృదయంలో గౌరవం ఉండాలి. మీ హృదయంలో గౌరవం ఉంటే మీకు భాషా జ్ఞానం తక్కువగా ఉన్నప్పటికీ అది మీ హృదయానికి వచ్చి తాగుతాయి, మీకు అర్థం అవుతుంది. గ్రంథంలోని తలుపులు తెరవబడతాయి. ఎందుకు? మన లోపల తెలుసు. ఏదైనా ఇంట్లోకి వెళ్ళాలనుకోండి, తలుపులు వేసేసి ఉన్నాయనుకో, లోపలికి వెళ్ళగలం మనం? వెళ్ళలేము. అంటే ఏ గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు మీకు గౌరవం ఉంటేనే ఆ గ్రంథం నన్ను తలుపులు తెలుస్తుంది. అప్పుడు మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఈ మాట మీరు దాచుకుంటుంది. అసలు మీకు గౌరవం లేనప్పుడు ఆ గ్రంథం మీకే అర్థమవుతుంది. ఎవరైనా పండితుంటే చెప్పించుకున్నా మీకు అర్థం అవుతుంది. గౌరవం లేనప్పుడు ఆ గ్రంథం పట్ల ఆ గౌరవం, ఆ పూజ భావం మీ హృదయంలో ఉండాలి. అది మీరు కొనుక్కుంటే రాదు. సత్పురుషుల సహవాసం వస్తుంది. భగవద్లో మీరు కొనుక్కుంటే రాదు. మీకు భగవద్గీత చదవడం మీకు అలవాటు లేదనుకోండి, చదవలేరనుకోండి, భగవద్గీత పుస్తకం 2 రూపాయలు పెట్టి భగవద్గీత కొనుక్కుని రోజు నమస్కారం పెట్టుకుని సార్, మీకు భగవద్గీత గొప్పతనం చదవకుండా కూడా మీ హృదయానికి కారణం. ఈ మాట నిన్న మరణం వచ్చి విడిచిపెట్టాడు. ఊసేయకండి, ఈ మాటలు మీరు ఊసేయకండి. నిన్న మరణం వచ్చి గౌరవాన్ని పెంచుకోండి. శాస్త్రం పడతారు, గురువు పడతారు, ఈశ్వరుడు పడతారు. మీరు గౌరవించడం వల్ల ఈశ్వరుడికి వచ్చే లాభం లేదు, మీరు లాభం పొందుతారు. ఈశ్వరుని మీరు గౌరవిస్తే ఈశ్వరుడికి వచ్చే లాభం లేదు, మీరే లాభం పొందుతారు. అన్ని నోరు లేని జంతువులు వచ్చి భగవాన్ గొప్పతనాన్ని గుర్తించి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ తమ తెలివిని ఉపయోగించే మానవుడు ఒక్కడే గుర్తించి లేకుండా ఉన్నాడు. భగవాన్ ఎవరో అనుకుంటున్నారు. మనుషులకి ఎవరో భగవాన్ ఎవరో తెలియటం లేదు. ఎందుకంటే మన మనస్సుతో గుర్తించడం, మన మనస్సుతోటే పూజిస్తాం. ఒక యోగిని అర్థం చేసుకోవడానికి ఇంకో యోగి ఉండాలి, ఒక సిద్ధపురుషుని అర్థం చేసుకోవడానికి ఇంకో సిద్ధపురుషుడు ఉండాలి, ఒక జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఇంకో జ్ఞానం ఉండాలి. ఏం చేయండి, ఎంతటి వాళ్ళైనా మన మనస్సుతోటే పూజిస్తాం. మన మనసు ఇరుకు. ఒకసారి స్వామి వివేకానంద అమెరికాలో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతానంటే ఇలా ఆడియన్స్ నుంచి ఒకటి లక్ష్యం. స్వామీజీ మీరు ఏదో చెప్పుకుంటున్నారు, నాకేం అర్థం అవుతుంది. స్వామీజీ అన్నారు, నేను చెప్పిన మాటలు నీకు కాదు, నువ్వు కూర్చు. ఒక ఎవరైనా ఒక మహానేవాలు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ తరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు, ఆ తరాన్ని దృష్టిలో పెట్టుకోడు, రాబోయే తరాలు అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మణ స్వామి ఇక్కడ మాట చెప్పొచ్చు, మన బుద్ధిలో అర్థం కాకపోవచ్చు, మన ఇంటర్లెక్టర్ తెచ్చి ఎదగలేకపోవచ్చు. ఇంకో 100 సంవత్సరం తర్వాత ఎవరో పుడతారు, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యన ఎవరో ఒక కృష్ణ అడిగారు, ఏమండి శంకరాచార్య వారు 8వ సంవత్సరంలో జ్ఞానం ఏమిటండి? శంకరాచార్య వారు 8వ శాస్త్రాన్ని చదివేసుకున్నారు, ఆ జ్ఞానం యొక్క వైభవం ఏంటంటే గొప్పతనం ఏంటి 8వ సంవత్సరంలో అందుకు పండిపోయింది. అప్పుడు నేను అన్నా శంకరాచార్య వారి అంటే దేహం, శంకరాచార్య వారి దేహం అయితే మనం ఆశ్చర్యపడాలి, ఏంటి 8వ సంవత్సరాల దేహంలా చెప్పేస్తున్నారు. దేహం శంకరాచార్య వారు అంటే దేహం అంటే దేహం చెబుతాంటే మీ మనసులో రవంట ముందంటే కూడా మార్పు రావాలంట, మీ ప్రసన్నం అంటే దోషం ఏది కాదు. అంటే మీ హృదయానికి మెచ్చుకుని నేను చెప్పలేదు, మీకు అర్థం కాకపోయినా తప్పు నాది. ఒకరు మౌనంలో ఉన్నప్పటికీ ఆ భావన బలం మీ మీద పనిచేయకపోయినా తప్పున్నారు. ఏది శాస్త్రం అంటే తల్లి తన బిడ్డను ఎలా రక్షిస్తుంది, తండ్రి ఏదైనా అయితే మంచి మాటలు చెబుతాడు, భర్త ఏదైనా దుఃఖంతో బాధపడుతుంటే భర్త యొక్క దుఃఖాన్ని ఏదైనా అయితే పౌరత్వం కోసం భార్య ఏదైనా అయితే కృషి చేస్తుంది. ఈ 3 పనులు ఏ ఒక్క పుస్తకం చేస్తుంది, అదే పుస్తకం అదే శాస్త్రం ఆచార్య వారు చెప్తారు. భార్య చేసిన పని గ్రంథం చేయాలి, తండ్రి చేసిన పని గ్రంథం చేయాలి, తల్లి చేసే పని గ్రంథం చేయాలి. ఈ 3 పనులు కలిసి ఏ శాస్త్రం అయితే చేయగలదో అదే శాస్త్రం అన్నది ఆచార్యం. అటువంటి పుస్తకం మీకు ఎక్కడైనా దొరికితే ఎన్ని వేలు పెట్టినా సరిపోతుంది. ఏం చేస్తుంది, మీకు తల్లి చేసిన పని చేస్తుంది, తండ్రి చేసిన పని చేస్తుంది, భార్య చేసిన పని చేస్తుంది. ఓసారి భగవాన్ అన్నారు, ఎక్కడ మాట అనేది లేదు, ఎక్కడ తలంపు లేదు, ఎక్కడ ఊహ లేదు, ఎక్కడ భయం లేదు, అక్కడ ఎక్కడికి ఊహలు వెళ్ళలేవు, ఎక్కడికి తలంపులు వెళ్ళలేవు, ఎక్కడికి మన ఆలోచనలు వెళ్ళలేవు, ఎక్కడికి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయో అక్కడ ఉన్నాను నేను అన్నాడు. మాటలకు అందిన చోట, ఊహలకు అందిన చోట, తలంపులకు అందిన చోట అక్కడ ఉన్నాను రంగాను అన్నాడు. వేదాలే ఆత్మ గురించి వర్ణించలేక వెనక్కి వచ్చేసి, వెళ్ళి నీ వెళ్ళిన ప్రయాణం చేసి నీ ప్రయాణం చేసి వేదాలు కూడా చెప్పలేక వెనక్కి వచ్చేసి, సృష్టి ప్రారంభమైన తర్వాత ఒక ఆత్మని ఎవడు ముందుకు చెల్లిపోయాడు. సృష్టి ప్రారంభమైన తర్వాత ఎంగిలి కాని వస్తువు ఏదైనా ఉంటే అది మన హృదయంలోని ఆత్మ. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది సందేహం, జ్ఞానం వస్తుందా రాదని ఊరు అనుమానం పెట్టుకుంటుంది. మీకు అందరికీ జ్ఞానం. కృష్ణుడు ఏం చెప్పాడు, గురువు దగ్గరికి సమీపించి గురువుని సంతోషపెట్టి గురువు నిర్మలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు టైం కనిపెట్టి అడగమన్నాడు కృష్ణ. అంటే నీ గురువు యొక్క అనుగ్రహం ఈశ్వరాన్ని గ్రహం చేసుకుంటాడు. గురువు అంటే ఆత్మ, ఇప్పుడు మనకు ఉన్నది దేహబుద్ధి. ఈ దేహబుద్ధి నుంచి ఆత్మబుద్ధులు ఒక చూపు వల్ల మార్చబడుతున్నాయి. నిజంగా పక్వానికి కనుక శిష్యుడు ఇస్తే ఒక జ్ఞానం యొక్క చూపు సూర్యుడి నుంచి చీకటి ఆగుతుంది. చీకటి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకుంటావు చేసుకుని చీకటి అంటున్నాను. సూర్యుడి నుంచి చీకటి ఆగుతుంది. జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానసూర్యుడు. జ్ఞానసూర్యుడు ముందు అజ్ఞానం రమ్మని ఎవరు మాటలు ఎక్కడ లేవు అక్కడ ఉన్నానంటున్నావు. మాటలు లేని చోట ఉన్నానంటున్నావు. మరి మాట్లాడుతుంది అవుట్ ఆఫ్ గ్రేస్. ఒక జ్ఞానం అంటాడు మాట్లాడేంటే దయ తప్పించి ఇంకో కారణం లేదు. ఇంకో కారణం కనుకుంటే వాడు జ్ఞానం వల్ల అవుట్ ఆఫ్ గ్రేస్. ఎవరు దేహ బంధుత్వం మంచిది కాదు. కేవలం మనం దేహ బంధుత్వాన్ని దృష్టి పెట్టుకుని పనిచేస్తాను మంచిది కాదు. ఈ దేహ బంధుత్వానికి సంబంధించిన వాసన తల్లి తీసేయడం కోసం లోపల మంచంగా పడుకున్నాడు బయట కుర్చీలో కూర్చున్నాడు. ఇందుకమ్మా వాడు రమ్మా ఇందులో ఎవరు నాకు ఆ దేహ బంధుత్వం ఆ దేహానికి సంబంధించిన బంధుత్వ వాసన ప్రతీకి లాగించడానికి చేసినట్టు వీరికి మ్యాజిక్ కోసం చేసింది కాదు. ఏదో మహిమ చూపించడం కోసం కాదు. వీడి నా కొడుకే వీడి నా కొడుకే అని దేహభావాన్ని ప్రతీకి లాగించడానికి చేసినట్టు. శాస్త్ర వాసన పోవచ్చు లోక వాసన పోవచ్చు దేహ వాసన పోవడం సామాన్యమైన విషయం కాదు. దేహ వాసన పీడించేస్తున్న మనిషి తల్లి దేహంలో ఉండగానే మీరు నా బిడ్డనే వాసన ఆ దేహగతమైన వాసన దిగించి అడిగించడానికి చేసిన కన్నా దేహ వాసన మాటలు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏం ఉద్దేశించే మాట్లాడుతున్నారో మనం గ్రహించేస్తాం. మాటకు అది మనకు కావాల్సిన ఏ ప్రేరణ వల్ల మాట వస్తామో దాన్ని బట్టి మనం చెప్తాము. ధ్యానం చాలా గొప్పదని చెబుతారు మన వాళ్ళు. నిజంగా గొప్పదే కానీ అది కూడా బయటి తలంపు లేకపోతే మాటలు తలంపు లేకపోతే పని లేదు తలంపు లేకపోతే ధ్యానం ఆ ప్రేరణ చూసుకుంటున్నారు. ఒకసారి స్వామి వివేకానంద దగ్గర ఏమని చెప్తాడంటే ఫలానా వ్యక్తి ఇంత గొప్పవాడు ఫలానా వ్యక్తి ఇంత గొప్పవాడు అని ఏదో చెబుతున్నాడు వివేకానంద. అంటే ఏమిటి ఈయన కించపరచడం కోసం? ఎవరిని కించపరచడం కోసం? రామకృష్ణుని కించపరచడం. అప్పుడు వివేకానంద వస్తే మాట చెప్తాడు నువ్వు చెప్పిన మహాత్మ అందరూ కించపడింది మహాత్ముడు అంటే ఏమిటి? వాళ్ళని కించపరచడం కోసం కాదు ఈ మూడు కట్టడం కోసం. వాళ్ళు మహాత్ముడే నువ్వు చెప్పిన వాళ్ళు అంతకంటే పెద్ద మహాత్ముడే. భగవాన్ దగ్గర గుర్చిపడేవారు వారిలో ఈ లోపం ఉంది వీరిలో ఈ లోపం ఉంది అని భగవాన్ దగ్గర ఎవరైనా చూస్తే అనవరట. భగవాన్ ఎవరు కాదు మీ సర్టిఫికెట్లు వారికి అక్కర్లేదు. వారి జ్ఞానం పొందడం కోసం మీ సర్టిఫికెట్ వారికి అక్కర్లేదు. వారిలో లోపాలు ఉంటే వారు చూసుకుంటారు మీ లోపాలంటే మీరు చూసుకుంటారు. వారిలో లోపాలుంటే వారు చూసుకుంటారు మీ సర్టిఫికెట్లు వారికి అక్కర్లేదు. ముందు మీ లోపాలంటే నువ్వు చూసుకో మీ లోపాలను సరి చేసుకో. మీ లోపాలంటే నువ్వు సరి చేసుకోవడం మానేసి వారి లోపాలు ఎక్కడ ఉంటుంది? మన బాడీ షాలెస్ ఈ రూపాలు ఇంటి నీడలు నీడలకు అస్తిత్వం ఉంది నీడలకు అస్తిత్వం ఎంచి రూపం నామ రూపం నామ ఇదే మనస్సు ఎంచేపి రూపంలోనే నామంలోనే మన మనస్సు కలగలుగుతుంది. రూప దృష్టి నామ దృష్టి రూప దృష్టి నామ దృష్టి అందుకే మనకి జ్ఞానం. అందుకే పూర్వమైన పెద్దలు ఈశ్వరుడు రూపం రామ రూపం కృష్ణ రూపం దేవాలయాలు పెట్టారు. ఇంకేదైనా ఆ రూపాన్ని పట్టుకుంటే ఈ రూపాలు పోతాయి. రూపాన్ని ఎలా విడిచిపెట్టరు? రూపానికి అంటిపెట్టుకుంటున్నారు. అంచేత ఆ రూపాన్ని వీడికి ఇద్దాం ఆ రూపాన్ని వీడికి పట్టుకుంటే ఈ రూపాలు పోతాయి. అంచేది మీరు రాముడు రూపము కృష్ణుడు రూపము శివుడు రూపము ధ్యానం రూపాన్ని ధ్యానం చేస్తే ఇప్పుడు మన మనసు ఏ రూపాలు అయితే పట్టుకుంటాడో ఆ రూపాల నుంచి బయటపడతాం ఆ జైలులోంచి బయటపడతాం. మీరు రాముడు రూపాన్న కృష్ణుడి రూపాన్న ధ్యానం చేయగా 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 మీ ప్రాణ ప్రయాణ కాలంలో ఆ రూపం కూడా పడతాం. మీరు ఏ రూపం కోసం అయితే మీ జీవితాన్ని పరిచిపెట్టారు ఏ రూపానైతే మీరు నిరంతరం ధ్యానం చేశారో స్మరించారో జపించారో ఏదైతే నిజం ఆ రూపానికి తెలుసు ఆ నిజాన్ని మీరు చూపించే రూపం ఇస్తారు. ఒకసారి రమణస్వామిని ఎవరు అడిగారు రాముడి జ్ఞాన కృష్ణుడి జ్ఞాన శివుడి జ్ఞాన. అప్పుడు రమణస్వామి చెప్పారంటే ఎవరిని తలుచుకుంటే ఎవరిని స్మరిస్తే మనకు జ్ఞానం కలుగుతాను వారి జ్ఞానం లేకుండా ఉన్నారా? ఎవరిని స్మరించుకుంటే మనకు జ్ఞానం కలుగుతాను వాళ్ళు జ్ఞానం లేకుండా ఉన్నారా? మీరు ఈ బట్టి ఏం చేస్తారంటే కోత ఉరికినట్టు మన మనసు ఏం చేస్తుందంటే ఒక కోరిక నుంచి ఇంకో కోరిక ఉరుగుతా ఉంటుంది. మధ్యని ఒక తలంపును విడిచిపెట్టి ఇంకో తలంపు దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యన కొంత ఖాళీ ఉంటుంది. ఈ పట్టుకుని ఖాళీని పెట్టుకోండి. ఈ తలంపును వదిలిపెట్టేసి ఆ తలంపును పెట్టుకున్న లోపల కొంచెం ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని ఆ ఖాళీని కొంచెం పొడిగింటాం. ఆ ఖాళీ పొడిగిస్తే మీకు జ్ఞానం. శంకరాచార్య వారు ఏమన్నారంటే మన మనసు కూడా ఒక కోరిక నుంచి ఇంకో కోరిక నుంచి ఉరుగుతాను కాబట్టి ఇది కూడా కోరిక అన్నారు. ఆచార్య వారు ఏమన్నారంటే ఓ శంకర నువ్వు నాకు ఏమీ కోరుతుంది నేను ఈ కోరితో పడలేకపోయాను. ఏ కోతి మనసు నువ్వు నాకేం అక్కర్లేదు నీ కోతిని గుర్చేసుకో. ఈ కోతిని గుర్చేసుకుంటే నీకు లాభం ఏంటంటే ఎక్కడైనా భిక్షకు వెళ్ళినప్పుడు ఈ కోతిని కూడా తీసుకో నీకు దిగింది. ఆ భిక్షగాన్ని దృష్టిలో పెట్టుకో మనం కోతిని చూస్తాం కదా కోతిని తీసుకొచ్చినట్టు బియ్యం ఎక్కువేస్తాం. అంటే నీకు లాభం నాకు లాభం నాకా ఈ మనసు తంట వదిలిపోతుంది ఈ మనసు దరిద్రం వదిలిపోతుంది. నీకు లాభం ఏంటి నువ్వు ఎలా భిక్షపడేవు కదా అంటే నీకు బియ్యం ఎక్కువ పడతాం నీకు లాభం నాకు లాభం అలా ఉండాలి. ఇప్పుడు వేరే ఉంటుంది మనందరం ఒకే తప్పు చేస్తాం. ఎప్పటి వరకు నేను చెప్పిన మాటలు పూర్తిగా మీరు మర్చిపోయినా నడిస్తాను. ఇది ఒక్క మాట మీరు కడుపులు భగవాన్ అంటా ఉంటారు కదండి, భగవాన్ ఆశ్రమంలో పళ్ళు పెట్టుకుని బుట్టలు పెట్టివరట, ఎవరు చూడకుండా వచ్చి కోతులేమో ఒక అత్తం పళ్ళు పట్టిపోయారు, అది భగవాన్ అన్నారట. ఈ భక్తులు తీసుకొచ్చి బుట్టలో పెడుతున్నారు, కోతులు పట్టుకెళ్ళి పొట్టలో పెట్టుకుంటాం. మీకు ఇష్టం లేకపోతే నేను చెప్పిన మాటలు మర్చిపోను. ఇప్పుడు ఈ ఒక్క వాక్యం కీప్ ఇట్ కాన్ఫిడెన్స్. మనం అందరం ఒకే పరిచయం. ఇది ఏమిటంటే మన కోరిక ప్రకారం, మన సంకల్పం ప్రకారం, మన ఉద్దేశం ప్రకారం భగవంతుని నడుచుకోవాలి మనకు. ఇలా ఎంతకాలం అయితే అనుకుంటాం, కోటి జన్మలు ఎత్తితే మనకు జ్ఞానం రాదు. కోటి జన్మలు ఎత్తి మీరు కోటి క్రతువులు చేస్తే మీకు జ్ఞానం రాదు. మన ఫలంకు అనుకూలమే, మన కోరికకు అనుకూలమే, మన సంకల్పానికి అనుకూలమే ఈశ్వరుని నడుచుకోవాలి, జ్ఞానం రాదు. మరి ఎవరికి జ్ఞానం వస్తుంది? ఈశ్వర సంకల్పానుసారంగా మనం నడుచుకుంటే మనకు. అంటే ఈశ్వరుడి సంకల్పం ప్రకారం మనం నడుచుకోవాలని మనం అనుకుంటున్నాం, ఈశ్వరుడి ఉద్దేశాన్ని మనం గౌరవించాలని మనం అనుకోవటం లేదు. మన ఉద్దేశాన్ని ఈశ్వరుడు గౌరవించాలి, మన సంకల్పం ప్రకారం ఈశ్వరుడు నడవాలి. ఇది మనం అందరం చూసేటప్పుడు ఈశ్వరుడి సంకల్పాన్ని మనం గౌరవించడం లేదు, మన సంకల్పాన్ని ఈశ్వరుడు గౌరవించాలని మనం కోరుకుంటాం. ఈ సంకల్పమే నెరవేరుగాక. అని ఈశ్వరుడి సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే కనుక మనం పనిచేస్తుంటే మనకి జ్ఞానం ఉద్దనుకున్న వచ్చి మన జ్ఞానం వహిస్తుంది, ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. ఇంకొక మాట, మీరు ఎవరు భక్తులు, ఏ మతస్థులు, ఏ కులస్థులు నాకు అక్కర్లేదు. సంకల్పాన్ని త్యాగం చేయకుండా ఎవరి యోగి కాదు. మీరు ఎన్ని సాధనలు చేసినా సరే సంకల్పాన్ని త్యాగం చేయలేకపోతే మీకు యోగం సిద్ధించదు, అందవలసిన దాన్ని పొందలేదు. ఓ భక్తులు ఇంకో భక్తులతో అన్నాడు, నువ్వు భగవాన్ దర్శనం తరచుగా చేసుకుంటున్నావు, కొంప ముంచుతోడు భగవాన్ ఎదుర్కొందానంటే అటు ఇంకో భక్తులతో, నువ్వు భగవాన్ దర్శనం తరచుగా చేసుకుంటున్నావు, కొంప ముంచుతోడు నీ కొంప పడిపోతుంది, నువ్వు సన్యాసి అయిపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, ఎంత మిగిలిన రోజులు చూడటానికి వస్తావు. ఒకసారి విష్ణుమూర్తిని అడిగారట, ఏమన్నా రేపు ఎక్కడంటారు మీరు, ఇవాళ నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, రేపు ప్రోగ్రామ్ ఏమిటండి, పాపం విష్ణుమూర్తి చెప్పని నేను చెప్పలేను అన్నమాట. అదేంటన్నారు, ఏమో ఏ భక్తుడు పిలుస్తాడో ఆడింటికి వెళ్ళాలి, అర్థం వాడు పిలుస్తాడు, రేపు మాట నువ్వు అడుగుతున్నా చెప్పలేను, ఎవరి దగ్గరికి ఆడుతుంది, ఎవరైతే స్వాగతం చెప్తున్నాడు అక్కడికి వెళ్ళవచ్చు. అంటే రేపు ప్రోగ్రామ్ ఏడేవాళ్ళు ఎందుకు రోజు వచ్చి దర్శనం చేస్తాను, నీ పంపగల అయిపోతుంది, నువ్వు తీరా తరచుగా వచ్చి మీరు మాటలు అవించి ఉంటాయి, నేను చూస్తుంటే నువ్వు సన్యాసి అయిపోతావు, అంటే నేను తరచుగా చూడకూడదు అని ఇంకో భక్తులు ఇంకో భక్తులతో చెప్తున్నాడు. నువ్వు అలా అనకు, నా పంపగల్లు అయిపోతాం అంటున్నావు, నాకు భయం వేస్తుంది అని ఆ భక్తులు అంటున్నావుట. అయ్యి బాబు నువ్వు అలా అనకు, నువ్వు అటువంటి మాట్లాడకు, నేను నెలకు 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాను, నన్ను సన్యాసిని చేసేస్తానంటున్నావు, నువ్వు అలా అనకు, నాకు భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నెలకు 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాను. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, అందరికన్నీ పోవు, భగవాన్ ఎంత తెలియచేట్టుగా చెబుతున్నారు స్వామి, ఎవరు ఏది కోరుకుంటారో వస్తుంది, ఎవరు ఏది కోరుకుంటారో వస్తుంది. మాకు సంసారం పెరగాలి, మాకు డబ్బులు పెరగాలి, మాకు గౌరవాలు పెరగాలి అంటే గౌరవాలు పెరుగు, నాకు ఏమవుతుంది స్వామి, నాకు ఈ లోక సంబంధాలు ఏమి, ఈ లోక సంబంధంతో తీసుకుపోయాను, ఈ లోకానికి నేను గౌరవించింది స్వామి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని జ్ఞానాన్ని కోరుకుంటే జ్ఞానం, ఎవరు ఏది కోరుకుంటే అదే వస్తుంది. ఇంకేమి లోపల ఉండే బయటకు, ఇంటికెళ్ళి డబ్బులు లేవు నీకు, ఎందుకు అలా ఇబ్బంది పడతావు, అమ్మని డబ్బులు అడగరా, దానికి రామకృష్ణుడే వివేకానంద మీ ఇంటికడ ఇబ్బంది పడుతున్నారు, అన్నానికి ముఖం మసిపోయారు, వెళ్ళు అమ్మ నాకు ఇంటికడ ఇబ్బందులు ఉన్నాయి, నాకు అన్నం ప్రసాదించు, బట్టలు ప్రసాదించు అని అమ్మను అడుగు అని రామకృష్ణుడు మరో లేదు చూస్తాడు. నాకు ఇంటికడ ఇబ్బందిగా ఉంది, అన్నానక్కడ బాధపడుతున్నాను, ఇంకొంటే బాధపడుతున్నాను అని అమ్మను ప్రార్థించు, నీకు అన్నీ ఇస్తుంది అన్నాడు రామకృష్ణుడు వివేకానంద. వివేకానంద గురువు గారు చెప్పిన మాటలు విన్నాడు, కాళి మా దగ్గరికి వెళ్ళేవాడు, నమస్కరించేవాడు, అమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు, నేర్చుకునేదంతా పోయింది, ఆ హృదయంలో ఉన్నది, తన హృదయంలో అట్టడుగున ఉన్నది, ఆ లోతులో ఉన్నది పెళ్లి ఉబ్బుకి ఉబ్బుకి పైకి వచ్చి ఇవన్నీ ఒక్కసారి మర్చిపోయి నాకు జ్ఞానాన్ని ప్రసాదించి వైరాగ్యాన్ని ప్రసాదించు, ఇక్కడ హృదయంలో ఉన్నది బయట పెట్టి. ఇంకొక మాట రహస్యాలు చెప్పుకున్నాం, మనకి ఎవరు కొత్త వాళ్ళు లేరు కదండి, ఇక్కడ అందరూ మన వాళ్ళే కదండి, మనం అందరికీ డాక్టర్లు కూడా వైద్యం చేయని తెగులుకున్నాం, అది సర్జన్కి అందదు ఫిజీషియన్కి అందదు, ఏమంటే ధ్యానంలో కూర్చుంటున్నామండి, దేవుడి పటం ఎవరి మీద పెట్టుకుంటున్నాం, కానీ మనసు బయటకు వెళ్ళిపోతాం, మనం హరే రామ హరే కృష్ణ అంటా ఉంటాం, మనసు బయటకు వెళ్ళిపోతాం, ఇది దేవుడి పటం ఎదుర్కొన్నానంటుంది, కళ్ళు ఇవే చూస్తాం, మనసు బయటకు వెళ్ళిపోతాం, ఇది నిజం అవ్వదు. అంటే మనలో మన మాటలు బయట అనొద్దు గొడవ, ఇంకా బయట మనందరం భక్తులుగానే చాలా మంది అవుతాం, పొద్దున్న 2 గంటల పూజ, సాయంత్రం 2 గంటల పూజ, మనసు బయటకు పోతే పోతాం అనుకుని కూర్చుంటున్నాం కదా, సమాజంలో భక్తులు కింద చాలా మంది అయిపోతున్నాం కదా, ఇలా ఈ గౌరవాలు మరి పోగొట్టుకోవడం కదా, మనం కళ్ళు ఎంత ఇస్తామో చూస్తాం, మనసు బయట కార్యం ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకించుకోండి, మీకు ఎంతకాలం అయితే వైరాగ్యం కలగదు అంతకాలం ఇవ్వండి మీ మనసును మీరు ఆర్చు. ఎంతకాలం అయితే మీకు వైరాగ్యం కలగదు, ఎన్ని పూజలు చేసినా ఎన్ని చెయ్యండి, నువ్వు వద్దంటలేదు, ఎన్ని జపాలు చేసినా మీ మనసు బహిర్ముఖం అవ్వడం మాని ఎవరైనా రమణ స్వామి దగ్గరికి వచ్చి మా మనసు ఆడటం లేదని మా మనసు కదిలిపోతుందంటే భగవాన్ ఎవరంటారు? మా మనసును కదలమంటే కదలటండి, మీ మనసును ఆడమంటే ఆడటండి. కారణం ఆయన వైరాగ్యం ఉంది, మనకు వైరాగ్యం. మీ దేవుడు పటాలు మీ మనసును ఆదుకే పటాలు పెట్టుకోండి, మంచిది. మీరు ఏంటంటే మీకు ఎంతకాలం అయితే వైరాగ్యం లేదు అంతకాలం మీ మనసు బహిర్ముఖం అవుతూనే ఉంది. ఎప్పుడైతే మీకు వైరాగ్యం అనే సంపదను సంపాదించుకున్నా మనస్సు నిదానంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అలా నిశ్చయం. ఎవరి మనస్సు వైరాగ్యం ఉన్నవాడు మనసు మీరు సంపాదించుకున్నారు, మీరు రూపాయలు సంపాదించుకుంటున్నారు, అధికారాలు సంపాదించుకుంటున్నారు, గౌరవాలు సంపాదించుకుంటున్నారు, అన్నీ సంపాదించుకుంటారు. కానీ మనకు ఏది లేదు వైరాగ్యం, మనకు లేని చూస్తే ఏమిటది వైరాగ్యం? మరి మేమే చాలా సంపాదించుకున్నాం, మరి ఆ సంపాదించుకున్న సంపాదన మనసు ఎందుకు ఆపు చేయడం లేదు? ఇంకా వైరాగ్యం అనే సంపద ఉన్న వాడికి మనసు వాడి మనసు అంతర్మనం అంతర్దృష్టి అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో చేతిలో ఉన్న ముద్ద నోట్లో వేసుకోండి ఎంత తేలి మనస్సు అంతర్మనం అయితే మోక్షం కలగదు. విషయాన్ని అర్థం చేసుకోండి, విషయాన్ని అర్థం చేసుకుంటే నేను చేసే ప్రయత్నం తేలి కాదు. విషయానికి మమ్మల్ని మమ్మల్ని బలపడం ఆలోచించుకోవాలి. ఏ లోపం అయితే మీకు కనిపిస్తుంది ఆ లోపాన్ని పంపించుకోవడం ఆ ప్రయత్నం మీరు ఉన్న లోపాన్ని బయటికి తీసేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నమే సాధన. సాధన అంటే కంగారు పడకండి, వేదాంత పుస్తకాల్లో వేదాంత పరిభాషలో ఆ మాటలు విని మీరేం కంగారు పడకండి. సాధన సాధన అంటే కర సాధన అనుకుంటున్నాం, ఆ మాటలు చూసి మీరు గాబరా పడకండి. మీ లోపం ఏదుందో చక్కగా అర్థం చేసుకోండి, మీరు పైకి చెప్పక్కర్లేదు. మీ లోపం ఏంటో మీరు ఇంటికడ ఏకాంతంగా కూర్చుని మీ లోపం ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక ఆ లోపాన్ని తీసేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేయడం సాధన. అలా ఎప్పుడైతే మీరు సాధన ప్రారంభించారో, అలా ఎప్పుడైతే మీరు పురుషకార్యం చేయడం ప్రారంభించారో, ఒక రాముడు మర్చిపోయారని పని రాముడు భార్య చేతమ రాముడు నాశనం చేసి మీకు వస్తారంటే మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయగా చేయండి, కాలం కలిసి వస్తుంది. కాలం ఎప్పుడైతే కలిసి వచ్చిందో తెలుసుకురాదు. మన లోపాలు తీసేసుకోవడానికి ముందు మన ప్రయత్నం ప్రారంభించాలి, అది సాధన. మన ప్రయత్నం ప్రారంభించిన తర్వాత కొంతకాలం కాలం కలిసి వస్తుంది. కాలం ఎప్పుడైతే కలిసి వచ్చిందో ఈశ్వర అనుగ్రహం మనకు వస్తుంది. అప్పుడు ఆ కోరిక వాసనతో సహా రాలిపోతుంది, ఆ తలంపు వాసనతో సహా రాలిపోతుంది, ఆ సంస్కారం వాసనతో సహా రాలిపోతుంది, ఆ వాంఛ వాసనతో సహా రాలిపోతుంది. ఏ శకంలో అయితే నిశేషంగా అన్ని రాలిపోయో ఆ శకంలో మనం తమస్సు అది పొందకుండా కనుక దేహం మనం నుంచి పెట్టేసి మనం ఎంత నష్టాన్ని అనుభవిస్తాం, ఎంత కష్టం. మనం మోక్షంలోనే ఉన్నాం, అది మన అనుభవానికి రావటం కోసం అడ్డు వచ్చే బలహీనతను మనం తొలగించుకో అదే సారణం. నేను మొట్టమొదటిగా నేను చెప్తాను, కొంతమంది చెప్తా ఉంటారు నేను 4 గంటల సాధన చేస్తున్నా 5 గంటల సాధన చేస్తున్నా, అలా చెప్పటం చెప్పండి, అలా ఎవరికి చెప్పకండి. మీరు రహస్యంగా ఉంచుకోండి. న్యూస్ టాక్ వద్దన్నాడు భగవంతుడు, న్యూస్ టాక్ వాళ్ళ పేజీలు వస్తాయి. సీతాదేవి న్యూస్ టాక్ మాట్లాడిన లక్ష్మణుడితోటి అందుకే ఎన్నో బాధలు పడి కొంతమంది అగ్ని ప్రవేశం చేయించాడని రాముని ఆక్షేపిస్తారు. సీతను అగ్ని ప్రవేశం చేయించాడని సీతాదేవి అసలు న్యూస్ టాక్ వెళ్ళాలని అగ్నిలో ప్రవేశపెట్టాడు భగవంతుడు. న్యూస్ టాక్ చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది, మాటలు మాట్లాడలేదు, ఆలోచించి ఉంటారు, ఆలోచన లేకుండా మాట్లాడతాం. మాటలు పుణ్యం తీసుకొస్తాయి, మీరు మంచి మాటలు మాట్లాడితే మీకు పుణ్యం వస్తుంది. మాట మంచిని తీసుకొస్తుంది, మాట పుణ్యం తీసుకొస్తుంది, మాట మీకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. సాధన చేయడానికి ప్రయత్నించి మనసు నిర్మలంగా ఉంచుకోండి, మనసును కంగారు పెట్టుకోకండి. దేనికి మనసును కంగారు పెట్టుకోకండి, భగవంతుడు మనకి అండగా ఉన్నాడు, భగవంతుడు మనకి స్వామి, ఆయనకు మనం సొత్తు. అంటే ఆయన సంకల్పం ప్రకారం మనం జీవిస్తాం, మనకు తప్పనిసరిగా మనం సాధనలో తెలియవస్తాం, భగవంతుడి స్వరూపాన్ని మనం పొందుతాం. నేను మొట్టమొదటిలో చెప్పాను మీరందరూ నా గురువులు, మీరందరూ నా గురువులు కాకపోతే ఇంత ఓర్పుగా మీరు ఎందుకు ఉంటా, నేను ఏం మాటలు మాట్లాడినా ఎలా మాట్లాడినా మీరు ఓర్పుగా ఉన్నా అంటే నేను విషయం మీరందరూ నా గురువులు. శివ 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 నారాయణ
Shiva, Shiva, Shiva.
ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఆత్మస్థితి, అది ఇంకా విచిష్టం అవ్వదు. లోకంలో ప్రతిదీ ఎండి పదార్థం, ఈ లోకంలోనే కాదు, పరలోకంలోనే కాదు, ఏ లోకమైనప్పటికీ ఎండి కానిది ఒకటే వస్తుంది, ఆత్మ. దాన్ని ఎవరు ఎండి చేయలేరు. ఇంతకంటే మనం మాటలకి మన నాలికి అందదు, మన నాలికి అందితే కదా మనం ఎండి చేయగలం. మన నాలికి అందదు, మన మాటలకు మన తలంపులతో దాన్ని ముట్టుకోదు. అది అనుభవానికి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, ఏమని తెలుస్తుంది, దాన్ని మనం ఎండి చేయలేము. అది మననైనప్పటికీ దానికి ఎంతో దూరాన ఉన్నటువంటి కేవలం రూపాయలే. కొబ్బరికాయలు ఆస్తి అనిపోతుంది, కేవలం ఈ గ్రహణ శక్తి కూడా మనకు ఆస్తి, జ్ఞాపక శక్తి కూడా మనకు ఆస్తి. గురువు ఏమి ప్రేమ కూడా చాలా అవసరం. ఇంతేనాడు గురువు కూడా ఈశ్వరుడితో సమానం. గురువు అంటే నేను మీకు మంత్రం చెప్తే నేను గురువు కాను, మీరు నాకు మంత్రం చెప్తే నాకు గురువు కాదు. గురువు అంటే ఎవరు? ఎవరు మాత్రమే దర్శించిన వాడు గురువు. సత్యాన్ని ఎవరైతే దర్శించాడు వాడు గురువు. దేవునికి ఎంతో దూరంగా ఉన్నాం, సత్యానికి ఎంతో దూరంగా ఉన్నాం అనుకుంటున్నాం. సత్యానికి దూరంగా లేదు, దేవునికి దూరంగా లేదు, మోక్షానికి దూరంగా లేదు. నువ్వే దేవుడు, నువ్వే మోక్షం అని ఎంతో దగ్గరగా నీ చేతికి పట్టి ఇచ్చేవాడు గురువు. మంత్రం చెప్పేవాడు గురువు కాదు, మోక్షాన్ని మీ అరిచేతిలో పెట్టినవాడు గురువు. ఆత్మదూరం, ఆత్మదూరంగా లేదు, మరి బుద్ధికి దూరంగా ఉంటుంది, పవిత్ర బుద్ధికి దగ్గరగా ఉంటుంది. మన జీవితం ప్రతి సంపాదించుకోవాలి, సంపాదించుకోవాలి అనుకుంటూ ఉంటాం. ఈ సంపాదన అనే దృష్టి ఎన్ని జన్మలించిందనుకో వెంటాడుతుంది. అదేవిధంగా ఆత్మ ఎక్కడో ఉందని, ఎప్పుడో మనకు దూరంగా ఉందని, అది కూడా సంపాదించుకోవాలని అనుకుంటాం. ఆత్మ మనం అయినప్పుడు సంపాదించుకోవడానికి ఏం సంపాదిస్తాం? తరతరాల నుంచి, యువయుగాల నుంచి మనం ఏనాడు అయితే మనం ఈ శరీరాలు దాల్చడం ప్రారంభించాము, అప్పటి నుంచి కూడా మనకు బాహ్య దృష్టి అలవాటు పడిపోయి ఎక్కడో దూరాన్ని ఉంది, మనం ఎక్కడో ఉన్నాం, దాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని అలవాటు పడిపోయి సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని దృష్టి ఉన్నది. కాలండి సంపాదించడం ఏం చేయాలంటే మనకు అది వేరుగా లేదు. అసలు ఆలోచన మిమ్మల్ని మీరు సంపాదించుకోవటం అంటే ఈ ఆలోచన నుంచి మనం బయట పడకపోతే ఏ దేవత మనకు సహాయం చేయాలి? ఆత్మ సంపాదించడం అంటే మీరే కదా. ఆచార్య స్వామి గారు ఒక శిష్యుడు ఉండేవాడు. ఆచార్య స్వామి వారికి ఎంతో చాకరీ చేశాడు. ఆచార్యులు వారు ఏమి చెప్పలేదు, ఎప్పుడు ఏమి చెప్పలేదు, కానీ ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఏది కావాలో చూసేవాడు, అది జాగ్రత్తగా చాలా ప్రేమగా ఆచార్య వారి పట్ల చాలా ప్రేమగా ఉండేవాడు. ఆయన అడగలేదు ఏమి చెప్పలేదు. ఒక రోజున ఆచేత కూడా కూర్చున్నారు గదిలో, అతను వెనకాల వచ్చాడు, పని చూసుకుంటున్నాడు, చప్పుడు అవుతాను. ఎవరు ఎక్కడ నాకు రంపని చూడండి, ఇంటికి వెళ్ళిన చప్పుడు అవుతాండి. ఎవరు ఎక్కడ, ఎవరు అక్కడ చప్పుడు చేస్తున్నారు, సౌండ్ వస్తుంది కొంచెం, ఎవరు ఎక్కడ అన్నారు ఆచార్యులు. నేను నేను నేను. అప్పుడు ఆచార్యులు వారు అన్నారు, ఎవరంటే నేనంటున్నావు, నేనంటే నీకు అంత ఇష్టం, నేనంటే నీకంత ఇష్టం, నేనంటే నీకంత ప్రీతి, నేను అన్నాడు. ఎవరో గుర్తుపట్టారు ఆచార్యులు వారు, ఎవరు నేను అంటున్నావు, నేనంటే నీకంత ఇష్టం, నేనంటే నీకంత ఇష్టం, నేనంటే నీకంత ప్రియమ. కానీ నేనంటే నీకంత ఇష్టం అయితే, నేనంటే ఈ నేను కాదు ఆయన నేను, నేనంటే నీకంత ఇష్టమా, నేనంటే నీకంత ప్రీతే, అంత మధురమా, నీకంత ప్రేమ. ఒకవేళ నేను నిన్ను విడిచిపెట్టలేకపోతే, ఆ నేనంటే నీకు చాలా ఇష్టం అయితే, ఆ నేను నిన్ను విడిచిపెట్టే శక్తి నీకు లేకపోతే, ఈ ప్రపంచం అంతా కదా నేను అనుకుంటున్నాను, నేను నీకు ఇష్టం కదా, ఆ నేను విడిచిపెట్టకు, ఈ సునిశాలమైన ప్రపంచం అంతా కూడా ఒక జాతికి కానీ ఒక మతానికి కానీ అది మధ్యలో లేవు, సరిహద్దులు లేవు. కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఒక జాతికి సంబంధించిన నేను కాదు, ఒక కులానికి సంబంధించిన నేను కాదు, ఒక దేశం యొక్క అద్దులకు సంబంధించిన నేను కాదు. ఈ కనిపిస్తున్న సునిశాలమైన ప్రపంచం అంతా కూడా ఎంత ప్రపంచం అయితే నీకు కనిపిస్తాను, ఈ ప్రపంచం అంతా కూడా నేను అనుకో. నేను నేనంటున్నావు కదా ఈ ప్రపంచం ఉంటా కూడా నేనే అనుకో. అతని శిష్యుడు ఏమి మాట్లాడుతుంది? ఒక పదాలను కూడా నీకు ఇష్టం లేదనుకో. ఈ ప్రపంచం అంతా నేనే అని అనుకోవనుకో. ఈ మొత్తానికి నేను విడిచిపెట్టి ఈ ప్రపంచం అంతా నేనే అని అనుకోలేదా? అనుకోవటం నీకు ఇష్టం లేదా? మొత్తానికి నేను విడిచిపెట్టి ఇక్కడ రెండు మార్గాలు చెప్పారు ఆచార్య వారు. ఈ ప్రపంచం అంతా నేననుకో అది కర్మ మార్గం. మొత్తానికి నేను విడిచిపెట్టి అది మార్గం, అది జ్ఞాన మార్గం. ఈరోజు అసలు ఏదో వచ్చేది మీకు జ్ఞానం కలుగుతుంది. ప్రపంచంలో ఎంతో భేదం కనిపిస్తుంది మనకి. ఈ భేదం అంతా నిజం అబద్ధం అంటే ఈ భేదం అంతా అబద్ధం. ఈ నేను యొక్క కళ, ఈ నేను ఎంతకాలం అయితే మనం విడిచిపెట్టలేము. మనం నేను నేను అంటున్నాం కదా. ఈ దేశగతమైన నేను, దేశానికి పరిమితమైన నేను. ఈ నేను ఎంతకాలం అయితే మనం విడిచిపెట్టలేము అంతకాలం లోకంలో మనకు భేదం కనిపిస్తుంది. ఈ రాత్రి నిద్రపోయేటప్పుడు 4 గంటలు 5 గంటలు సుఖంగా ఉంటున్నాం. మీకు నిద్ర లేదని గ్రహించటానికి ఏమైనా ఉందా? అక్కడ గ్రహించడానికి అక్కడ గ్రహించడానికి ఏం లేదు, తెలుసుకోవడానికి ఏం లేదు. అయినా మనం ఏమని అనగలం? గాఢ నిద్రలో మనం గ్రహించడానికి ఏమీ లేదు. కానీ ఏమీ లేదు అని చెప్పడానికి చూసి కానీ చెప్పలేదు. అది ఎవరు అక్కడ చూసేవారు ఎవరు? అది సాక్షి. ఆత్మని సాక్షి అని పిలుస్తారు. ఏమి లేదు అనే సంగతి కూడా చూస్తారు. ఈ జాగ్రత్త అవస్థలోకి ఆ నిబ్బరం కనుక మీరు తెచ్చుకోగలిగితే మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. నర్రమోస్తుంది నిబ్బట్లో ఉన్న స్థితి మీకు జాగ్రత్త అవస్థలు తెచ్చుకోగలిగా అనుకోండి. అప్పుడు మీకు భేద ఏముంటుంది? అప్పుడు ఎవరినైనా మీకు కోపం వస్తుంది, ఎవరిని చూసి ఆశ్రయించుకుంటారు? అప్పుడు చావకుండా ఎవరికైనా మనం బాధ నిద్ర ఇప్పుడు చావు గురించి ఆలోచించాను. కనిపిస్తున్న ఈ దేహమే నిజంగానే వై ఉంటే దానికి భూతులు ఏం తిక్కలు పెడుతున్నారు? వాళ్ళు ఏసుకి కాలుస్తున్నారు. నిజానికి భూతులు పెడతారా లేక పొలం కూడా కాలుస్తారా? పోలుతులు ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో పోలుతులు గోడికి వెళ్ళకండి. మీ ప్రయాణం గురించి ఆ నిద్ర స్థితిని ఇప్పుడు మనం జాగ్రత్త వ్యవస్థలకు తెచ్చుకున్నాం. అప్పుడు జీవించడానికి రాగద్వేషాలు